మూడు రోజుల విపశ్యన శిబిరంలో పాల్గొనడానికి వచ్చారు. ఇది ఎంతో మంచి విషయం. నిజానికి మూడు రోజులు చాలా తక్కువ సమయం. 10 రోజుల సమయం మీ వద్ద లేకపోయినప్పటికీ మీరంతా పాత సాధకులు, 3 రోజుల కొరకే రాగలిగారు. ఇది మంచిదే. మీ సాధన బలహీనంగా ఉన్నప్పుడు ఇలా 3 రోజుల శిబిరంలో పాల్గొనడం వల్ల మీ సాధన తిరిగి బలం పుంజుకుంటుంది. అందరూ పాత సాధకులే ఉన్నప్పుడు మరింత గంభీరంగా సాధన చేయగలుగుతారు. 10 రోజుల శిబిరాలలో చాలామంది కొత్త సాధకులు ఉంటారు. వారి కారణంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందరూ పాత సాధకులే ఉన్నప్పుడు శిబిర వాతావరణం మరింత బాగా తయారవుతుంది. 3 రోజులే అయినా మంచి నిష్టతో సాధన చేసినట్లయితే ఎంతో లాభముంటుంది. ఈరోజు ఆనాపాన సాధనతో గడిచిపోయింది. రేపు ఉదయం నుండి విపశ్యన ప్రారంభిద్దాం. ఆనాపాన అంటే ఏమిటో, విపశ్యన అంటే ఏమిటో, ఈ సాధన ప్రత్యేకత ఏమిటో పాత సాధకులైన మీకు బాగా తెలుసు. మీలో చాలామంది ఒకటి కన్నా ఎక్కువ శిబిరాలే చేసి ఉంటారు. కొందరు ఒక్క శిబిరమే చేసి ఉండవచ్చు. అయినా మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. మీకు ఈ విషయం మరొక్కసారి చెప్పినట్లు ఉంటుంది, అయినా పర్వాలేదు. సాధనలో కొన్ని విషయాలు పూర్తిగా అర్థం కానివి మళ్లీ మళ్లీ వివరించడం వల్ల మరింత బాగా అర్థమవుతాయి. ఈ సాధనలో ఉన్న మహత్వపూర్ణమైన విషయమేమిటంటే, ఇది ధర్మమార్గం, సంప్రదాయ మార్గం కాదు. ఈ మార్గంలో నడిచేవారు కొద్దిగానైనా ముందుకు సాగినప్పుడు ధర్మానికి సాంప్రదాయానికి ఎలాంటి సంబంధమూ లేదని తెలుసుకుంటారు. ఒక వ్యక్తి ఈ మార్గంలో ప్రగతి సాధిస్తున్నాడని తెలుసుకోవడానికి ఒక నిర్దిష్టమైన కొలమానముంది. అదేమిటంటే అతనిలో సాంప్రదాయం పట్ల ఆసక్తి తగ్గిపోవడం. సాధన బలపడుతున్న కొద్దీ సాంప్రదాయ బంధాలు కూడా విడిపోతూ ఉంటాయి. సాధకులలో సాంప్రదాయ బంధం విడిపోతూ ఉంటే వారు ధర్మమార్గంలో ప్రగతి సాధిస్తున్నారని తెలుసుకోవాలి. సాంప్రదాయపు నమ్మకాలకు అతుక్కుపోయిన వారికి ధర్మమార్గంలో ప్రగతి సాధించడానికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ధర్మం సార్వజనీనమైనది, అన్ని దేశాలకు, అన్ని కాలాలకు చెందినది. ఇలా ఉంటేనే అది ధర్మం. ఇలా కాకపోతే అది ధర్మం కాదన్న విషయం విపశ్యన సాధకుడు చక్కగా తెలుసుకుంటాడు. సాంప్రదాయం ఒక సమాజానికి, సమూహానికి పరిమితమై ఉండి అది అందరికీ వర్తించేదీ కాదు. ధర్మం బౌద్ధధర్మమైతే అది కేవలం బౌద్ధులకే పరిమితమవుతుంది. ధర్మం జైనధర్మమైతే అది కేవలం జైనులకే పరిమితమవుతుంది. హిందూధర్మమైతే కేవలం హిందువులకు, క్రైస్తవ ధర్మమైతే కేవలం క్రైస్తవులకు, ముస్లిం ధర్మమైతే కేవలం ముస్లింలకు, సిక్కు ధర్మమైతే కేవలం సిక్కులకు, పార్సీ ధర్మమైతే కేవలం పార్సీలకు, యూదు ధర్మమైతే కేవలం యూదులకే పరిమితమవుతుంది. ఇలా ఎందుకంటే అది సాంప్రదాయం కాబట్టి. కాని ధర్మం మాత్రం అందరికీ చెందినది. అది ఎప్పుడూ ఏదో ఒక సమాజానికి పరిమితమై ఉండదు. ధర్మమంటే ప్రకృతి నియమం. దీని అధికారం అందరిపైన నడుస్తుంది. ఈ చరాచర ప్రపంచంలోని ప్రతి విషయంపైన దాని ఆధిపత్యం ఉంటుంది. సజీవ నిర్జీవులన్నింటిపైన దీని అధికారం నడుస్తుంది. ప్రకృతి నియమం సర్వశక్తివంతమైంది. ఇది విశ్వవిధానం, నైసర్గిక నియమం. ధర్మం ఏ ఒక్క సాంప్రదాయానికి చెంది ఉండదు. అన్ని సాంప్రదాయాల వారికి ప్రకృతి నియమం ఒకటే కదా. కాబట్టి ధర్మం కూడా అన్ని సాంప్రదాయాల వారికి ఒక్కటిగానే ఉంటుంది. ఈ మార్గంలో నడిచేవారు మార్గమేమిటో, ఈ మార్గంలో తాము వేస్తున్న ఒక్కొక్క అడుగు సార్వజనీనమైనదా కాదా అని చక్కగా తెలుసుకుంటూ ముందుకు సాగవలసి ఉంటుంది. ఈ మార్గంలో మొదటి అడుగు శీలపాలన, సదాచార జీవనం గడపడం. శీల సదాచారాల జీవనం ఏ ఒక్క సాంప్రదాయం వారి సొంతం కాదు. దీనిమీద ఏ ఒక్కరికి గుత్తాధిపత్యం ఉండదు, ఏ ఒక్కరికి ఏకాధికారం ఉండదు. మీరందరూ సాధన చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. సాధన మొదలుపెట్టగానే మీతో, అయ్యా, మొదట మీరు పంచశీలాలు చేపట్టి వాటిని ఆచరించవలసి ఉంటుంది, అప్పుడే మీరు మిగిలిన విషయాలు నేర్చుకోగలుగుతారని అన్నప్పుడు మొదటిసారిగా శిబిరానికి వచ్చిన కొత్త సాధకులు, సరే, వీరి వద్దకు సాధన నేర్చుకోవడానికి వచ్చాం, కాబట్టి వీరు చెప్పినట్లు వినాలి కదా, ఈ 10 రోజులు ఈ పంచశీల పాలన చేద్దాం అని అనుకుంటారు. ఇక్కడి పరిస్థితులు కూడా శీలపాలనకు అనుకూలంగానే ఉంటాయి. అయినప్పటికీ ఈ శీలపాలన ఎందుకు చేయాలి అన్న ప్రశ్న మనసులో కలుగుతుంది. కాస్త ఆలోచించి చూసినప్పుడు శీల సదాచారాలు పాటించడం మంచి విషయమేనని అర్థమవుతుంది. అసలు శీల సదాచారం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇతరుల సుఖశాంతులకు భంగం కలిగించే ఏ పనులు చేయకుండా ఉండడం, మనోవాక్కాయ కర్మల ద్వారా ఏ ప్రాణికి హాని కలిగించకుండా ఉండడం. ఒక వ్యక్తి ఇలా అనుకుంటాడు, నేను మనిషిని, ఒక సామాజిక ప్రాణిని, సమాజంలో 4 కలిసి జీవించవలసిన వాణ్ణి. కుటుంబ జీవితాన్ని త్యజించిన సన్యాసి కూడా సమాజంతో ఎంతో కొంత సంబంధం ఉంటుంది. ఇక గృహస్థుడి జీవితమైతే సమాజంతోనే ముడిపడి ఉంటుంది కదా. కాబట్టి సమాజంలో ఉంటూ సమాజ వ్యవస్థకు, సమాజ సుఖశాంతులకు భంగం వాటిల్లే పనులు చేయడం ఏమాత్రం ఉచితం కాదు. నా చుట్టుపక్కల ఉన్నవారికి అశాంతిని కలుగజేస్తే నాకు శాంతి ఏ విధంగా లభిస్తుంది? చుట్టూ మంటలు రాజేస్తే నాకు చల్లదనం ఎలా లభిస్తుంది? 4 కలిసి జీవించాలనుకుంటే వారి సుఖశాంతులకు భంగం కలిగించే ఎలాంటి పనులు చేయకూడదు? ఈ విషయం బుద్ధిస్థాయిలో అర్థమవుతుంది. అలాగే తన నిత్య జీవితంలో కూడా శీల సదాచారాలు పాటించకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసుకుంటాడు. ఉదాహరణకు, ఎవరినైనా హత్య చేశాడనుకోండి, చట్టప్రకారం శిక్షింపబడతాడు కదా. అదేవిధంగా దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, అబద్ధాలు చెప్పి ఎవరినైనా మోసగించినా, తప్పతాగి తప్పుడు పనులు చేసినా శిక్షారుడే అవుతాడు. కాబట్టి కొంతైనా ఇంకిత జ్ఞానం ఉన్నవాడు, చట్టాన్ని పాటిస్తేనే నేను సుఖంగా జీవించగలను, దానిని అతిక్రమిస్తే దుఃఖానికి గురవుతానని గ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, సమాజంలో అపకీర్తి పాలవుతాను, అందరూ నన్ను దిగజారినవాడు, చేయకూడని పనులు చేస్తాడని అసహించుకుంటారని తెలుసుకుంటాడు. కాబట్టి 4 తలవంపుల పాలు కాకుండా ఉండేందుకో, లేక చట్టం నుండి తనను తాను కాపాడుకోవడానికో శీలపాలన చేస్తాడు. అంతేకాకుండా నేను గనుక దురాచార జీవనాన్ని గడిపితే ఈ జీవితమంతా నాకు దుఃఖమయంగా ఉంటుంది, వచ్చే జన్మలో కూడా దుఃఖమే ఉంటుంది, నేను అధోగతి పాలవుతాను అని గ్రహించి శీలపాలన చేస్తాడు. శీలపాలన చేస్తూ మంచి జీవితం గడపడం వల్ల ఈ జన్మ సుఖప్రదంగా ఉంటుంది, వచ్చే జన్మ కూడా సుఖప్రదంగానే ఉంటుంది. అందుకని వర్తమానంతో పాటు భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని, ఇహలోకంతో పాటు పరలోకాన్ని దృష్టిలో ఉంచుకొని, శీల సదాచారాలతో కూడిన మంచి జీవనాన్నే గడపాలని నిర్ణయించుకుంటాడు. ఈ ప్రకారంగా ఈ మార్గం సాధకుడిని అధోగతి నుండి కాపాడి ఉన్నత గతుల వైపుకు తీసుకెళ్తుంది. మీరంతా పాతసాధకులు. ఈ విద్యలో ఎంతెంత పరిపక్వం చెందుతారో అంతంత స్పష్టంగా విషయం తెలుసుకుంటారు. ఎప్పుడెప్పుడు నేను నా శీల సదాచారాలను భంగపరుచుకుంటానో, 5 శీలాలలో ఏ ఒక్క శీలాన్ని భంగపరిచినా పైపైన ఎలా అనిపిస్తుందంటే నేను ఇతరుల సుఖశాంతులను భంగపరిచాను, వారికి హాని కలిగించాను, దుఃఖానికి గురిచేశానని తెలుసుకుంటారు. కాని విపశ్యన చేసిన కొద్దీ అంతర్ముఖుడై తనలోని సత్యాలను అనుభూతిపరంగా తెలుసుకుంటున్న కొద్దీ నా చెడు ప్రవర్తనతో ఇతరులకు హాని కలిగినా కలగకపోయినా ముందు నాకు మాత్రం హాని కలుగుతున్నది. ఇతరుల సుఖశాంతులు భంగపరిచే దానికంటే ముందు నేను నా సుఖశాంతులను భంగపరుచుకుంటున్నాను. ఇతరులకు హాని కలిగించడానికన్నా ముందు నాకు హాని కలిగించుకుంటున్నానని అనుభవపూర్వకంగా గ్రహిస్తాడు. ఇక విషయాన్ని విపశ్యని చేయని వ్యక్తి కేవలం బుద్ధిస్థాయిలో మాత్రమే తెలుసుకొని ఉండిపోతాడు, అనుభూతిపరంగా తెలుసుకోలేడు. విపశ్యన సాధకుడు ఈ సత్యాన్ని అనుభూతి స్థాయిలో తెలుసుకుంటాడు. అంతర్ముఖుడై తన లోపల ఏం జరుగుతున్నదో గమనించగలుగుతాడు. ఓహో, నాలో వికారం పుట్టించుకుంటేనే నేను హత్య చేస్తాను, నాలో కోపం పుట్టించుకుంటేనే, ద్వేషం పుట్టించుకుంటూనో, విపరీతమైన దుర్భావన జనింపజేసుకుంటేనే నేను హత్య చేయడం జరుగుతుంది, లేకపోతే హత్య చేయడం జరగదు. నాలో కోపం జనింపజేసుకుంటే, ద్వేషం జనింపజేసుకుంటే ప్రకృతి ముందు నన్ను శిక్షిస్తుంది, నేను వ్యాకులపడతాను. ఇలా అందరిలోనూ జరుగుతుంది. హిందువైనా, బౌద్ధుడైనా, క్రైస్తవుడైనా, ముస్లిమైనా, ఎవరైనా సరే తనలో కోపం జనింపజేసుకుంటే వ్యాకులపడక తప్పదు. విపశ్యన సాధకుడు ఈ విషయాన్ని వెంటనే గ్రహిస్తాడు. ఇదిగో, ఇప్పుడు నాలో కోపం కలిగింది, ప్రకృతి వెంటనే నన్ను శిక్షిస్తుంది, నేను వ్యాకులతకు గురయ్యాను అని తెలుసుకుంటాడు. విపశ్యన చేయని వ్యక్తి కూడా తనలో కోపం కలిగించుకుంటున్నప్పుడు వెంటనే వ్యాకులపడతాడు. అయితే తాను వ్యాకులపడుతున్నానని అతడు గ్రహించలేడు. ఎంతసేపు ఈ మాట వల్ల కోపం కలిగిందో, ఏ పరిస్థితి కారణంగా కోపం కలిగిందో దానిమీదనే అతని మనస్సు తిరగాడుతూ ఉంటుంది. వాడు ఇలా అన్నాడు, ఈ విధంగా నన్ను అవమానపరిచాడు అన్నదే అతని మనస్సులో మెదులుతూ ఉంటుంది. ఆ సమయంలో తన అంతరంగంలో ఏం జరుగుతున్నదో, కోపం కలగగానే తన లోపల ఏం జరుగుతున్నదో దానిని అతడు చూడలేడు. ఎందుకంటే ఎలా చూడాలో అతను నేర్చుకోలేదు. కాబట్టి తాను లోపల వ్యాకుల పడిపోతున్న విషయమే అతనికి తెలియదు. ఇదే వ్యక్తి గనుక విపశ్యన చేస్తే కోపంతో పాటు తనలో వ్యాకులత కూడా జనించిందని తెలుసుకోగలుగుతాడు. ఇదే విధంగా తనలో ఏ వికారం కలిగినా వెంటనే వ్యాకులత చెందుతున్నానని తెలుసుకోగలుగుతాడు. విపశ్యన సాధకులు ఈ విషయం చక్కగా తెలుసుకోగలుగుతారు. ఒక వ్యక్తి దొంగతనం చేస్తాడు, తనది కాని వస్తువును కాజేస్తాడు, బలవంతంగానైనా సరే లాక్కుంటాడు. ఇదంతా అతనిలోని లోభం అతనిని వశపరుచుకున్నప్పుడే చేయగలుగుతాడు. ఒక వ్యక్తిలో కామవాంఛ అధికమైతేనే అతడు పరస్త్రీ వ్యామోహంలో పడి వ్యభిచరిస్తాడు. అదేవిధంగా అబద్ధాలు మాట్లాడడం, నయవంచనతో ఇతరులను మోసగించడం, ఇవన్నీ ఏదో ఒక వికారం తలెత్తితేనే చేస్తాడు. లోభం, కామవాంఛ, భయం, అహంకారం, ఈర్ష్యా, అసూయల వంటి వికారాలు తలెత్తి ఉగ్రరూపం ధరించినప్పుడే వ్యక్తి తప్పుడు పనులు చేస్తాడని చక్కగా అర్థమవుతుంది. కాబట్టి నాలో ఏదైనా వికారం పుట్టిందంటే ప్రకృతి నన్ను తక్షణమే శిక్షిస్తుంది, నేను వ్యాకులపడతాను, ఇది ప్రకృతి యొక్క తిరుగులేని నియమం అన్న విషయం సాధకునికి చక్కగా అర్థమవుతుంది. హిందువైనా బౌద్ధుడైనా క్రైస్తవుడైనా ముస్లిమైనా మరెవరైనా కాని ప్రకృతి పక్షపాతం చూపించదు. ఓహో, ఈ వ్యక్తి బౌద్ధుడు, రోజూ బుద్ధుని విగ్రహం ముందు శిరస్సు వంచి భక్తిశ్రద్ధలు ప్రకటిస్తాడు, కాబట్టి ఇతడిని వదిలివేద్దామా? ఓహో, ఈ వ్యక్తి జైనుడు, తన సాంప్రదాయానుసారం ఉపవాసాలు చేస్తాడు, కాబట్టి ఇతడిని శిక్షించకుండా వదిలేద్దామా? ఈ వ్యక్తి హిందువు, రోజూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటాడు, తీర్థయాత్రలు చేస్తుంటాడు, పవిత్రమైన గంగానదిలో మునకవేస్తుంటాడు, పలు రకాల కర్మకాండలు చేస్తుంటాడు, పరమాత్మని నమ్ముతాడు, కాబట్టి ఇతడిని శిక్షించకుండా వదిలేద్దామా? ఇతడు సాధువేషం ధరించాడు, ఇతని కూడా వదిలేద్దామా? ఇలా ఎన్నటికీ జరగనే జరగదు. ప్రకృతి నిష్పక్షపాతంగా శిక్షిస్తుంది. ఎవరు తనలో వికారం పుట్టించుకుంటే వాళ్లను తక్షణమే శిక్షిస్తుంది. ఈ సాంప్రదాయం వాడనిగాని ఆ సాంప్రదాయం వాడనిగాని చూడనే చూడదు. ప్రకృతి నియమం అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఈ విషయం బాగా అర్థమవుతుంది. మనస్సులో వికారం పుట్టించుకుంటే ప్రకృతి శిక్షిస్తుంది, వికారాన్ని తొలగించుకుంటే ప్రకృతి సత్కరిస్తుంది. మనస్సులో నుండి వికారం ఎంత మేరకు తొలగిపోతుందో అంతమేరకు అది నిర్మలమవుతుంది. అంతమేరకు మనస్సులో మైత్రీ సద్భావనలు నిండిపోతాయి. అంతమేరకు సాధకుడు సుఖశాంతులు అనుభవిస్తాడు. ఇలాంటి వ్యక్తిని హిందువని అనండి, జైనుడని అనండి, బౌద్ధుడని అనండి, క్రైస్తవుడని అనండి, ముస్లిమని అనండి, ఏ పేరుతోనైనా పిలవండి, తేడా ఏమీ ఉండదు. ఏ వ్యక్తి తనలోని వికారాలను తొలగించుకొని మనస్సును నిర్మలపరుచుకుంటాడో ఆ వ్యక్తిని ప్రకృతి సత్కరిస్తుంది. తక్షణమే సత్కరిస్తుంది, ఫలితం వెంటనే లభిస్తుంది. ఎప్పుడో మరణించిన తర్వాత ఫలితం లభిస్తుందని అనుకోకండి, ఇప్పుడే ఇక్కడే ఫలితం లభిస్తుంది. మరణించిన తర్వాత కలగాల్సిన లాభం ఎలాగూ కలుగుతుంది, కాని ఇప్పుడు కలిగే లాభంలో ఏమాత్రం ఆలస్యం ఉండదు. అదేవిధంగా ఒక వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించాడనుకోండి, అధికారుల పొరపాటు వల్ల అతడు శిక్ష నుండి తప్పించుకోవచ్చు, కాని ప్రకృతి శాసనంలో పొరపాటుకు తావేలేదు. నేరం చేసినవాడు, ప్రకృతి నియమాలను ఉల్లంఘించినవాడు తక్షణమే శిక్ష పొందుతాడు. ప్రకృతి నియమాలను పాటించినవాడికి తక్షణమే పురస్కారం లభిస్తుంది. ఎలాంటి పొరపాటుగాని ఆలస్యంగాని జరగనే జరగదు. ఈ విషయాన్ని విపశ్యన సాధకుడు తన స్వంత అనుభవంతో తెలుసుకుంటూ ప్రకృతి నియమాన్ని చక్కగా అర్థం చేసుకుంటాడు. ఇలా అర్థం చేసుకున్నప్పుడు శీల సదాచారాలు ఎందుకు పాటించాలో, వాటి ప్రాముఖ్యత ఏమిటో కూడా అర్థమవడం మొదలవుతుంది. మనిషి తానొక సామాజిక ప్రాణినని, సమాజంలో నలుగురితో కలిసి జీవించాలి, కాబట్టి ఇతరుల సుఖశాంతులకు భంగం వాటిల్లే పనులు చేయకూడదని గ్రహిస్తాడు. ఎవరైనా నా సుఖశాంతులకు భంగం కలిగించే పనులు చేస్తే నాకు ఇష్టమనిపించదు, బాధ కలుగుతుంది. ఎవరైనా మాటలతో చేతలతో నన్ను హింసించినా, నా వస్తువులను దొంగిలించినా, అబద్ధాలు చెప్పి నన్ను మోసగించినా నాకు బాధ కలుగుతుంది. కాబట్టి నాకు బాధ కలిగించే పనులను నేను కూడా ఇతరులకు చేయరాదు. ఇలా బుద్ధిస్థాయిలో తనకు తాను నచ్చచెప్పుకుంటాడు. అంతేకాకుండా చట్టాన్నుండి శిక్షింపబడతానన్న భయంచేతనో, లేక మరణించిన తర్వాత అధోగతి పాలవుతానన్న భయంచేతనో జాగ్రత్త పడతాడు. విపశ్యన సాధకుడు సాధనలో అడుగడుగు ముందుకు సాగుతూ ధర్మమార్గంలో పురోగమిస్తున్నప్పుడు ఇవన్నీ పసితనపు మాటలేనని తెలుసుకుంటాడు. విషయం చక్కగా అర్థమైపోతుంది. ఈ శీల సదాచారాలను పాటించడం ద్వారా నేను ఎవరికో ఉపకారం చేయడం లేదు, సమాజం మీద దయచూపడం కోసం చేయడం లేదు, ఇతరుల సుఖశాంతులకు భంగం కలుగరాదని చేయడం లేదు. వీటిని పాటించడం వల్ల నాకు నేను మేలు చేసుకుంటున్నాను, నా సొంత మేలు కోసం చేస్తున్నాను. ఎందుకంటే శీల సదాచారాలను పాటించకపోతే ప్రకృతి విధించే శిక్షను నేను అనుభవించాల్సి వస్తుంది. అది నాకు మంచిది కాదు. నేను అశాంతికి గురవుతాను, వ్యాకులతకు గురవుతాను. కాబట్టి నన్ను నేను వ్యాకులత నుండి, ప్రకృతి విధించే శిక్ష నుండి కాపాడుకోవడానికే శీల సదాచారాలను పాటిస్తున్నానని తెలుసుకుంటాడు. ఈ విషయంలో సాంప్రదాయంతో పనిలేదు. నేను ఏ సాంప్రదాయం వాడినైనా శీల సదాచారాలను పాటించవలసిందే. సాధకులు ఈ వాస్తవాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడిక సాంప్రదాయపు సంకెళ్ల బంధం తెగిపోవడం మొదలవుతుంది. ఎందుకనగా ధర్మం యొక్క మొదటి మెట్టు అర్థమైపోయింది. ధర్మం సార్వజనీనమైనది. దానికి ఏ సాంప్రదాయంతోనూ సంబంధం లేదు. సాంప్రదాయ బంధంలో చిక్కుకుపోయిన వ్యక్తి ధర్మాన్ని ఆచరించినా ఆచరించకపోయినా, ప్రకృతి నియమానుసారంగా జీవితాన్ని గడిపినా గడపకపోయినా, తాను గొప్ప ధర్మవంతుడననే భ్రమలో పడిపోతాడు. నేను హిందువుని కదా, ఇతర మతస్థుల కన్నా నేను ఎక్కువ ధర్మవంతుడిని. నేను బౌద్ధుడను కదా, వేరే వారికన్నా నేను ఎక్కువ ధర్మవంతుడిని. అలాగే ముస్లిమును క్రైస్తవుడిని అనే మైకం తలమీద సవారి చేస్తుంది. ఇలా జరిగినప్పుడు అతడు ధర్మము నుండి దూరమైపోతాడు. సాంప్రదాయం ప్రముఖమైపోతుంది. ధర్మం మరుగున పడిపోతుంది. సంప్రదాయం ధర్మానికి శత్రువు అన్న విషయం చక్కగా అర్థమవుతుంది. సాంప్రదాయ బంధాలలో చిక్కుకుపోయిన వ్యక్తి దేవాలయానికో లేక ప్రార్థనా స్థలానికో వెళ్ళి తన ఇష్టదైవం ముందు చేతులు జోడించి ప్రార్థనలు చేస్తాడు. తన సాంప్రదాయానికి చెందిన కర్మకాండలు చేస్తాడు. వ్రతాలు, ఉపవాసాలు చేస్తాడు. తీర్థయాత్రలు చేస్తాడు. ఇలాంటి వస్త్రాలను లేక అలాంటి వస్త్రాలను ధరిస్తాడు. తాను ఎంతో ధర్మవంతుడనని తలుస్తాడు. ఎంతో శాంతంగా, సుఖంగా ఉన్నానని భావిస్తాడు. కాని లోపల జరుగుతున్న అలజడి గురించి అతనికి ఏమీ తెలియదు. పైపై పూతలతో తానెంతో సంతోషంగా ఉన్నానని భావిస్తాడు. లోపలున్న వికారాల గురించి పట్టించుకోడు. అవి తనను లోబరుచుకొని తాను అశాంతికి గురైనా ఇదంతా ఒక లీలగా భావించి ఉండిపోతాడు. ఎందుకంటే సాంప్రదాయపు మత్తు అతడిని ఆవహించి ఉంది. ఈ మైకంలోనే జీవితాన్ని గడిపేస్తాడు. విపశ్యన చేస్తూ అంతర్ముఖుడైన వ్యక్తి వాస్తవాన్ని గ్రహిస్తాడు. తన మనసులో కలుగుతున్న వ్యాకులతను తెలుసుకుంటాడు. ఆ వ్యాకులతకు కారణమైన ద్వేషం, దుర్భావనలు, కోపం, మితిమీరిన కోరికలు, కామవాంఛ, భయం, ఈర్షా, అసూయల వంటి వికారాలు తనలో గూడుగట్టుకొని ఉన్నాయని అనుభూతిపరంగా తెలుసుకుంటాడు. ఇవన్నీ తొలగిపోనంతవరకు తాను ధర్మవంతుడిని కాదు, ఎంతెంత తొలగిపోతే అంతత్ర మాత్రమే ధర్మవంతుడినని తెలుసుకుంటాడు. ధర్మమంటే ప్రకృతి నియమం. ప్రకృతి నియమాన్ని అనుభూతిపరంగా తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించేవారికి వ్యాకులత కలగదు. వ్యాకులతకు కారణమైన మనోవికారాలు తనలో తలెత్తిన వెంటనే వాటిని తొలగించుకుంటూ ఉంటాడు. కాబట్టి వ్యాకులత అతడికి దూరంగానే ఉంటుంది. ఇప్పుడు నేను ధర్మమార్గాన్ని అనుభూతిపరంగా ఆచరిస్తున్నాను. ప్రకృతి నియమానికి అనుగుణంగా నా జీవితాన్ని మలుచుకుంటున్నాను. నేను సుఖశాంతుల జీవితం జీవిస్తున్నాను అని తెలుసుకుంటాడు. అందుకని పదే పదే చెప్పడం జరుగుతుంది. సరైన విధంగా విపశ్యన సాధన చేసే సాధకుడు సాంప్రదాయపు బంధాలలో చిక్కుకపోడు. ధర్మమార్గంలో నడిచే వ్యక్తి సాంప్రదాయపు బంధము నుండి బయటపడతాడు. ఇంకా సాంప్రదాయపు జంజాటలోనే చిక్కుకుపోయి ఉన్నాడంటే అతనికి ధర్మం ఇంకా సరిగ్గా అర్థం కాలేదని తెలుసుకోవాలి. అలాగే ధర్మాన్ని సరిగ్గా తెలుసుకున్న వ్యక్తి సాంప్రదాయాన్ని, సాంప్రదాయవాదులను ద్వేషించే పని కూడా చేయడు. అలా చేస్తున్నట్లయితే ధర్మం అతనికి ఇంకా అర్థం కాలేదన్నమాట. తప్పుదారిలో పడ్డాడన్నమాట. ధర్మాన్ని సరైన విధంగా తెలుసుకున్నప్పుడు అలాంటి వారిపై సద్భావనే కలుగుతుంది. పాపం, వీరికి ధర్మమంటే ఏమిటో తెలియదు. ధర్మాన్ని ఆచరిస్తున్నామని అనుకుంటారే కాని నిజమైన ధర్మమేమిటో వీరికి తెలియదు. లోలోపల మనస్సు వికారాలతో నిండి ఉంటుంది, వ్యాకులతతో నిండి ఉంటుంది. అయినా తాము ధర్మమార్గంలోనే ఉన్నామని భావిస్తుంటారు. అయ్యో, ఇలాంటి వారికి వికారాలను సమూలంగా తొలగించే ఈ విద్య లభించాలి, నిజమైన సుఖశాంతులు లభించాలి అని మనస్సులో వారి పట్ల మైత్రీకరుణలు జాగృతమవుతాయి. ధర్మం ఎప్పుడూ ఇతరులను ద్వేషించడం నేర్పించదు. ఇతరుల పట్ల మైత్రి కరుణలు సద్భావనలను పెంపొందించుకోవడమే నేర్పుతుంది. ఈ విషయం చక్కగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి శీల సదాచారాలతో కూడిన జీవితం జీవించడం ధర్మ మార్గంలో మొదటిమెట్టు. సాధనలో ప్రగతి చెందుతున్న కొద్దీ వీటి ప్రాముఖ్యత మరింత స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. సుఖశాంతులు కలిగించే శీల సదాచార జీవితాన్ని మానవుడు కోరుకుంటాడు, కాని వాస్తవంగా వాటిని పాటించలేకపోతాడు. ఎందుకంటే ఇలా చేయడానికి అతని మనస్సు అతని స్వాధీనంలో లేదు. బుద్ధిపరంగా అతనికి బాగా తెలుసు, నేను దొంగతనం, జూదం, వ్యభిచారం, మత్తు పదార్థాలు సేవించడం వంటి తప్పుడు పనులు చేయరాదు, ఇది మంచిది కాదు, ఇలా చేయడం ప్రకృతి నియమానికి విరుద్ధం, ఇలాంటి పనులు చేయడం వల్ల నా ఆరోగ్యం పాడవుతుంది, నేను సుఖశాంతులను కోల్పోతాను, నాకు శిక్ష కూడా పడుతుంది, సమాజంలో నలుగురు నన్ను చులకనగా చూస్తారు అన్న విషయం బాగా తెలుసు. అయినప్పటికీ తనను తాను నియంత్రించుకోలేడు, చేయకూడని పనులు చేసి తర్వాత పశ్చాత్తాప పడుతుంటాడు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అతడు తన మనస్సుకు బానిస, మనస్సు అతని వశంలో లేదు. మనస్సు వశంలో ఉంచుకోగలిగినప్పుడే అతడు చెడు పనుల నుండి దూరంగా ఉండగలుగుతాడు, మంచి పనులు చేయగలుగుతాడు. కాబట్టి మనస్సును వశపరుచుకోవడం, స్వాధీనపరుచుకోవడం, దానిమీద ఆధిపత్యం కలిగి ఉండడం కూడా అనివార్యమే. మరి మనస్సును వశపరుచుకోవడానికి ఒక పద్ధతి కావాలి కదా. మనస్సును వశపరుచుకోవడానికి, ఏకాగ్రపరుచుకోవడానికి పలు రకాల ఆలంబనులు ఉన్నాయి, అనేక రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి, ఎన్నో సాధనా విధానాలున్నాయి, ఎన్నో ఆలంబనలు ఉంటాయి. వీటి ద్వారా మనస్సును వశపరుచుకోవచ్చు, ఏకాగ్రపరుచుకోవచ్చు, మనస్సు మీద పూర్తి ఆధిపత్యం సాధించవచ్చు. మరి ఇన్ని రకాల ధ్యాన పద్ధతులు ఉండగా శ్వాసనే ఆలంబనగా ఎన్నుకోవడానికి కారణమేమిటన్న విషయం విపశ్యన సాధకునికి బాగా తెలుసు. నేను చేస్తున్న పని నన్ను ఏ సాంప్రదాయంలో బంధించేది కాదు కదా, అది సార్వజనీనమైనదే కదా, ధర్మబద్ధమైనదే కదా అని విశ్లేషించి అర్థం చేసుకుంటాడు. శుద్ధమైన శ్వాసను ఆలంబనగా ఎన్నుకోవడం, దాని ఆధారంగా మనస్సును వశపరుచుకోవడం సార్వజనీనమైన ధర్మబద్ధమైన విషయమే, ఇందులో సాంప్రదాయం మాటే లేదు. శ్వాస కూడా శుద్ధమైన శ్వాస, సహజమైన శ్వాస, స్వాభావికమైన శ్వాస, కేవలం శ్వాస తప్ప మరేమీ లేదు. శ్వాసతో ఏ శబ్దాన్నో మంత్రాన్నో రూపాన్నో లేక నామజపాన్నో జోడించకుండా కేవలం శ్వాసను మాత్రమే గమనించడం. ఇలా కాకుండా శ్వాసతో ఏ శబ్దాన్నో నామజపాన్నో లేక రూపాన్నో జోడించినట్లయితే, శబ్దం కాని నామజపం కాని రూపం కాని ప్రధానమైపోతాయి, శ్వాసను మరచిపోవడం జరుగుతుంది. ఏదో ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ నామజపం చేస్తూ మనస్సును ఏకాగ్రం చేసుకోవచ్చు. ఏ దేవుని రూపాన్నో దేవత రూపాన్నో లేక మరేదైనా కాల్పనిక చిత్రపటాన్నో ఆలంబనగా చేసుకొని కళ్ళు మూసుకొని దానిని ఊహిస్తూ ఊహిస్తూ మనస్సును ఏకాగ్రం చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు మనస్సు ఏకాగ్రమవుతుంది, మన మనస్సును వశం చేసుకోవచ్చు, దానిమీద ఆధిపత్యం కూడా సాధించవచ్చు. కాని ఇలా చేసినప్పుడు వచ్చే చిక్కేమిటంటే, మనం ఏ కాల్పనిక విషయాలలోనో లేక సాంప్రదాయ బంధంలోనో చిక్కుకుపోతాం. ఏ నామజపాన్నో ఆలంబనగా చేసుకున్నప్పుడు గాని లేక ఏ రూపాన్నో ఆకృతినో ఆలంబనగా చేసుకున్నప్పుడు గాని ఎదురయ్యే సమస్య ఏమిటంటే, మనకు బాగా శ్రద్ధభక్తులున్న దేవుడినో దేవతనో నామం జపిస్తూ ధ్యానం చేస్తాం. అలానే కొందరు తమ సాంప్రదాయానికి చెందిన ఒక మహాపురుషుడిని తలుచుకుంటూ ధ్యానం చేస్తుండవచ్చు. నిజం చెప్పాలంటే మహాపురుషైన వారు ఎన్నడూ సాంప్రదాయాన్ని స్థాపించరు, కాని ఇలా నమ్మేవాళ్లు కొందరుండవచ్చు. ఈయన మా సాంప్రదాయాన్ని స్థాపించాడు కనుక మహాపురుషుడని నమ్మవచ్చు. అతని చిత్రపటాన్ని గాని విగ్రహాన్ని గాని ముందు ఉంచుకొని దాన్నే ఆలంబనగా చేసుకొని ధ్యానం చేస్తుండవచ్చు. కాని ఇవన్నీ మనస్సును చిక్కుల్లో పడేసే ఆలంబనలే. ఎందుకంటే ఇది సార్వజనీనమైన ఆలంబన కాలేదు. ఒకరు మనసు ఏకాగ్రత కొరకు ఆలంబనగా ఎన్నుకున్న దేవీదేవతల నామం రూపం వేరేవారికి ఇష్టముండకపోవచ్చు. వారికి ఈ దేవీదేవతల పట్ల భక్తిశ్రద్ధలు కలగక వారు ఇలాంటి ఆలంబనను ఇష్టపడకపోవచ్చు. ఒక సాంప్రదాయం వారు నమ్మిన దేవీదేవతలను వేరే సాంప్రదాయం వారు ఇష్టపడరు కదా? ఇష్టపడరు. కాబట్టి ఇలాంటి ఆలంబన సార్వజనీనం కాదు. ఏదో ఒక సాంప్రదాయం వారికే పరిమితమైపోతుంది. అందుకనే శ్వాసను ఆధారం చేసుకున్నాం. శ్వాస హిందూ కాదు, ముస్లిం కాదు, క్రైస్తవం కాదు, బౌద్ధం కాదు, ఏ సాంప్రదాయమూ కాదు కదా. ఇది కేవలం ప్రకృతి సిద్ధమైన విషయం, సార్వజనీనమైన విషయం. ఇందులో సాంప్రదాయమన్న మాటే లేదు. సహజమైన శ్వాస స్వాభావికమైన శ్వాసను ఆలంబనగా చేసుకొని మనస్సును ఏకాగ్రం చేసుకుంటాం. నిజానికి ఇందులో కొంత కష్టమున్న మాట నిజమే. కాని మనం సార్వజనీనమైన ధర్మాన్ని ఎన్నుకున్నాము, సాంప్రదాయ మార్గాన్ని కాదు. కాబట్టి కష్టమైన ఇదే మనకు పనికి వచ్చే ఆలంబన. మరొక ముఖ్యమైన విషయం, అసలు మనం ఈ సాధన ఎందుకు చేస్తున్నాం? ఈ సాధన లక్ష్యమేమిటి? కేవలం మనస్సును ఏకాగ్రం చేసుకోవడమే ఈ సాధన లక్ష్యం కాదు. మనస్సును పరిపూర్ణంగా నిర్మలం చేసుకోవడం ఈ సాధన యొక్క లక్ష్యం. మనస్సును బాగా ఏకాగ్రం చేసుకుని కూడా దానిని మలినం చేసుకుంటే మళ్లీ మనం తప్పుదారిలో పడతాం. ఈ వ్యక్తి తన మనస్సును ఏకాగ్రం చేసుకున్నాడు, కాబట్టి ఇతడు తప్పుడు పనులు చేసినా వదిలేద్దామని ప్రకృతి అనుకోదు. చిత్తాన్ని ఎంతో లోతుగా ఏకాగ్రం చేసుకున్న వ్యక్తి కూడా చెడు పనులు చేస్తాడు. నిజానికి ఎన్నో చెడు పనులు చిత్తాన్ని ఏకాగ్రం చేసుకునే చేయడం జరుగుతుంది. చెడు పని ఎవరు చేసినా ప్రకృతి దండిస్తుంది. ఇందులో పక్షపాతానికి చోటే లేదు. కాబట్టి మనస్సును ఏకాగ్రం చేసుకోవడం మంచి విషయమే అయినా దానితో పాటుగా మనస్సు యొక్క నిర్మలత్వం కూడా అత్యంత అనివార్యమైనది. శ్వాసను ఆలంబనంగా చేసుకోవడం వల్ల మనస్సు ఏకాగ్రమవ్వడంతో పాటు మనస్సులోకి నిర్మలత్వం కూడా వస్తున్నది అని సాధకుడు తన స్వంత అనుభవంతో తెలుసుకుంటూ ఉంటాడు. మరొక విషయం కూడా త్వరగా తెలుసుకుంటాడు. నా శ్వాసకు నా మనసుతో, మనసులోని వికారాలతో గాఢమైన సంబంధం ఉంది. నా మనసులో వికారం తలెత్తగానే నా శ్వాస కూడా తన సహజత్వాన్ని కోల్పోతున్నది. నాలో కోపం జనించినా, ద్వేషం జనించినా, కామవాంచ కలిగినా, భయం కలిగినా, అహంకారం కలిగినా, ఎలాంటి వికారం జనించినా సరే నా శ్వాస సహజంగా ఉండదు. శ్వాసగతి తీవ్రమైపోతుంది, అది బరువుగా తయారవుతుంది. నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేగవంతమవుతాయి. అలాగే నాలో తలెత్తిన వికారం తొలగిపోగానే నా శ్వాస మామూలు స్థితికి వస్తుంది. అంటే నా మనసులోని వికారాలతో నా శ్వాసకు గట్టి సంబంధం ఉంది. నేను నా మనసులోని వికారాలను తొలగించుకోవలసి ఉంది కనుక ఈ శ్వాసను ఆలంబనంగా ఎంచుకున్నాను. కేవలం చిత్తాన్ని ఏకాగ్రపరచడానికే కాదు, చిత్తాన్ని వికారాల నుండి విముక్తి కలిగించడానికి సహాయపడే ఆలంబనగా శ్వాసను ఎంచుకున్నానని గ్రహిస్తాడు. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే, శ్వాసను ఆలంబనంగా చేసుకున్నందువల్ల లోతుల వరకు వెళ్ళి మన లోపలి సత్యాలను తెలుసుకోగలుగుతాం. ఈ పని మరే ఇతర ఆలంబన వల్ల సాధ్యం కాదు. కాబట్టి శ్వాస అన్ని విధాలుగా అత్యంత ఉత్తమమైన ఆలంబన. సాధన చేస్తూ చేస్తూ చిత్తం యొక్క రెండు భాగాలు చక్కగా అర్థమవుతాయి. ఒకటి చిత్తం యొక్క పైపై భాగం, చిన్న భాగం. దీనిని భారతదేశపు ప్రాచీన భాషలో పరిత్త చిత్తం అనగా పరిమిత చిత్తం అనేవారు. ఇది చాలా చిన్న భాగం. చిత్తం యొక్క పైభాగానికే పరిమితమైన భాగం. మిగిలినదంతా పెద్ద భాగం, లోపల అంతర్మనస్సులో ముడిపడి ఉన్న భాగం. ఈ రెండింటి మధ్య గట్టి అడ్డుగోడ ఉంటుంది. చిన్న భాగమైన పరిమిత చిత్తానికి లోపల అంతర్మనస్సులో ఏం జరుగుతున్నదో తెలియనే తెలియదు. కాని పైనున్న భాగం లోపల జరుగుతున్న వాటివల్ల ప్రభావితమవుతూ ఉంటుంది. దాని ఆజ్ఞకు లోబడి ఉంటుంది. ఎందుకంటే పైభాగం లోపలి భాగంతో గట్టిగా ముడివేసుకొని ఉంటుంది. అయినప్పటికీ మధ్యనున్న ఈ అడ్డుగోడ లోపల జరుగుతున్న వాటిని పైభాగానికి తెలియనివ్వదు. మనం మన స్వభావాన్ని పూర్తిగా మార్చుకోవాలంటే మనసు యొక్క పైభాగంతో పాటు లోపలి భాగాన్ని కూడా బాగుపరుచుకోవాలి కదా. వాస్తవం ఏమిటంటే ప్రతి క్షణం మనం లోపల అంతర్మనస్సు లోతుల్లో ఏదో ఒక వికారాన్ని జనింపజేసుకుంటూనే ఉన్నాం. రాగాన్ని జనింపజేసుకుంటాం, ద్వేషాన్ని జనింపజేసుకుంటాం, కామవాంఛ, కోపం, అహంకారం, భయం, లోభం, ఏదో ఒక వికారం అంతర్మనస్సులో పుడుతూనే ఉంటుంది. దాని ప్రభావంతో పైమనస్సు వ్యాకులతకు గురవుతుంది. కాని మనం లోపలి మనస్సును పట్టించుకోకుండా పైమనస్సును మాత్రమే శాంతపరుచుకునే ప్రయత్నం చేస్తుంటాం. పై మనస్సును ఏ కల్పనలోనో ఫలానా విషయాన్ని తలుచుకుంటే బాగనిపిస్తుందని ఆ విషయాన్ని తలుచుకుంటూనో ఉంటే మనస్సు కుదుటపడి శాంతపడుతుంది. కాని శాంతపడింది చిత్తం యొక్క పైభాగం మాత్రమే. లోపలి పెద్దభాగం మాత్రం ఎలా ఉన్నది అలాగే ఉంది. ప్రతి క్షణం వికారాలు జనింపజేసుకుంటూ వ్యాకులతను పైభాగానికి చెరివేస్తూ ఉంది. మళ్లీ మనం వ్యాకులతకు గురవుతూ పోతాం. ఎందుకంటే మనం చిత్తాన్ని పూర్తిగా బాగుపరిచే పని చేయలేదు. కాబట్టి మనలో కలిగిన శాంతి తాత్కాలికమైనది మాత్రమే. మరి ఇలాంటప్పుడు పైపై చిత్తాన్ని, లోపలి చిత్తాన్ని రెండింటినీ బాగుపరుచుకుంటేనే మనం వ్యాకులత నుండి పూర్తిగా బయటపడగలం. దీనికోసం ఈ రెండింటి మధ్యన ఉన్న అడ్డుగోడను కూల్చివేసి మనస్సు అట్టడుగు వరకు చేరుకొని అక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకోవడానికి మనస్సుకు ఒక మార్గం, ఒక సాధనా విధానం కావాలి కదా. విపశ్యన సాధన ద్వారా మనం ఈ అడ్డుగోడను కూల్చివేసి మనస్సు పైబై భాగంతో పాటు లోపలి భాగం అట్టడుగుదాకా చేరుకొని మనస్సును సంపూర్ణంగా బాగుపరుచుకోగలుగుతాం. ఈ విషయం సాధకులకు మొదటి శిబిరంలో కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. మరిన్ని శిబిరాలు చేసినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. పైపైన ఉన్న ఊపరితల చిత్తాన్ని పాశ్చాత్య దేశాలలో కాన్షియస్ మైండ్ అని అంటారు. మిగిలిన చిత్తాన్ని అన్కాన్షియస్ మైండ్ అని లేక ఆఫ్కాన్షియస్ మైండ్ అని అంటారు. విపశ్యన సాధన ఈ రెండింటి మధ్యనున్న అడ్డుగోడను తొలగించి వేస్తుంది. ఇప్పుడైతే ఈ కాన్షియస్ మైండ్కు అన్కాన్షియస్ మైండ్ లేక ఆఫ్కాన్షియస్ మైండ్లో ఏం జరుగుతుందో తెలియనే తెలియదు. శ్వాస ఆధారంగా పనిచేయడం మొదలుపెడితే అంతా తెలిసిపోతుంది. మీరందరూ పాత సాధకులు కాబట్టి ఈరోజు మీకు ఈ స్థానంలో సంవేదనలు కూడా అనుభూతికి రావడం మొదలైంది. మొదటి శిబిరంలో చేరినప్పుడు రెండవ రోజు లేక మూడవ రోజు ఈ స్థానంలో సంవేదనల అనుభూతి కలుగుతుంది. విపశ్యన చేసే వ్యక్తి సాధన చేస్తూ ఈ సంవేదనల ప్రాముఖ్యత ఏమిటో చక్కగా అర్థం చేసుకుంటాడు. విషయం చాలా సాధారణమైనదే, మామూలుగా అనుభవమయ్యే విషయమే. వేడిగా, చెమటగా, దురదగా, నొప్పిగా, గిలిగింతగా, చిటపటగా, కదిలినట్లు, మెదిలినట్లు శరీరంలో ప్రతి క్షణం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాని మరింత లోతుగా పనిచేసినప్పుడు మరింత స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అన్కాన్షియస్ మైండ్ అని, ఆఫ్కాన్షియస్ మైండ్ అని దేన్నైతే మనం అంటున్నామో అది వాస్తవంగా ఎంతో కాన్షియస్గా, చేతనంగా ఉంటుంది. అందులో అచేతనమన్నది లేనేలేదు. శరీరంలో ఏ సంవేదన కలిగినా దానిని తెలుసుకుంటూ ఉంటుంది. కేవలం తెలుసుకోవడమే కాదు, ప్రతిక్రియ కూడా చేస్తూ ఉంటుంది. సంవేదన సుఖంగా అనిపిస్తే రాగంతో ప్రతిక్రియ చేస్తుంది. సంవేదన దుఃఖదంగా అనిపిస్తే ద్వేషంతో ప్రతిక్రియ చేస్తుంది. ప్రతి క్షణం ఈ అలవాటును కొనసాగిస్తూనే ఉంటుంది. ఇదే దీని స్వభావమైపోతుంది. మన ఈ 3.5 మూరల శరీరంలో ఈ కారణం వల్లనో ఆ కారణం వల్లనో ప్రతి క్షణం ఏదో ఒక సంవేదన కలుగుతూనే ఉంటుంది. ఈ అంతర్మనస్సు ఏదో ఒక రకమైన ప్రతిక్రియ చేస్తూ మనస్సును వ్యాకులతకు గురిచేస్తూ ఉంటుంది. ఈ రోజంతా శ్వాస మీద పనిచేశారు. రేపు మరొకసారి విపస్సన చేసినప్పుడు శరీరమంతటా సంవేదనలు అనుభూతికి రావడం జరుగుతుంది. అరే, ఈ సంవేదనలు నా శరీరంలో ప్రతి క్షణం కలుగుతూనే ఉన్నాయి అన్న విషయం మరింత బాగా అర్థమవుతుంది. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు శరీరంలోని ప్రతి అణువణువులో సంవేదనలు కలుగుతూనే ఉంటాయి. జీవమున్న ప్రతి చోట సంవేదన ఉంటుంది. జీవం లేని చోట సంవేదన ఉండదు. ఉదాహరణకు, మన గోర్లు పెరిగి వేళ్ల మొనల్ని దాటి బయటికి వచ్చినప్పుడు అవి నిర్జీవమైపోతాయి. కాబట్టి వాటిని కత్తిరించినప్పుడు మనకు ఎలాంటి సంవేదన అనుభవం కాదు, ఎలాంటి నొప్పి అనిపించదు. అదేవిధంగా వెంట్రుకలు జీవమున్న తలభాగాన్ని దాటి పెరిగినప్పుడు వాటిని కత్తిరిస్తే మనకేమీ అనిపించదు. కాబట్టి శరీరంలో జీవమున్న ప్రతి భాగంలో సంవేదనలు ఉంటాయి. ఈ సంవేదనలను అన్కాన్షియస్ అనబడే మనసు యొక్క భాగం ప్రతి క్షణం అనుభూతి పొందుతూనే ఉంటుంది. రాత్రి నిద్రపోయినా, పగలు మెలకుతో ఉన్నా, తింటున్నా, నడుస్తున్నా, నిలబడినా, కూర్చున్నా, అన్ని స్థితులలో శరీరంలో సంవేదనలు కలుగుతూ ఉంటాయి. మనస్సులోని ఈ భాగం వాటి అనుభూతి పొందుతూ ప్రతిక్రియ చేస్తూ ఉంటుంది. సంవేదన సుఖదంగా అనిపిస్తే రాగం జనింపజేస్తుంది. సంవేదన దుఃఖదంగా అనిపిస్తే ద్వేషం జనింపజేస్తుంది. ఇలా ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది. సాధకుడు అనుభవంతో ఇదంతా తెలుసుకుంటాడు. ప్రతి క్షణం ఏదో ఒక సంవేదన అనుభూతి పొందుతూ రాగాన్నో ద్వేషాన్నో జనింపజేయడం నా అంతర్మనస్సుకు అలవాటైపోయింది. ఇదే దాని స్వభావమైపోయింది. ఈ స్వభావం కారణంగానే నేను వ్యాకులతకు గురవుతున్నాను. రాగం జనించినా నేను వ్యాకులపడతాను, ద్వేషం జనించినా నేను వ్యాకులపడతాను అని సాధకుడు అనుభవంతో ఇదంతా తెలుసుకుంటాడు. ప్రియంగా అనిపించిన దాని పట్ల రాగం కలిగింది అంటే దానికి విరుద్ధంగా ఏది అప్రియంగా అనిపిస్తుందో ద్వేషం కలిగి తీరుతుంది. ప్రియమైన దాని పట్ల ఎంత తీవ్రమైన రాగం కలుగుతుందో అప్రియమైన దాని పట్ల అంత తీవ్రమైన ద్వేషం కలుగుతుంది. రాగం, ద్వేషం ఒకే నాణానికి రెండు వైపులు. ఒక ప్రక్క రాగముందంటే రెండవ ప్రక్క ద్వేషం ఉండి తీరుతుంది. ఇది ప్రకృతి నియమం. సాధకుడు ఇలా తన చిత్తం గురించిన వాస్తవాన్ని తెలుసుకుంటాడు. సాధన చేస్తూ ఉంటే తొందరలోనే ఇదంతా తెలిసిపోతుంది. ఒక వ్యక్తి, అరే, నేను నా మనస్సును పైపైన మాత్రమే రాగవిహీనం చేసుకుంటున్నాను. కంటికి ఎంత సుందరమైన రూపం కనిపించినా, ఎంత మనోహరమైన దృశ్యం కనిపించినా నేను రాగం పుట్టించుకోను. ఎంత వికృతమైన రూపం కనిపించినా, ఎంత అప్రియమైన దృశ్యం కనిపించినా ద్వేషం పుట్టించుకోను. చెవులకు ఏదైనా ప్రియమైన మాటలు వినిపిస్తే రాగం పుట్టించుకోను. అప్రియమైన మాటలు వినిపిస్తే ద్వేషం పుట్టించుకోను. ఇలా ప్రియమైన వాటి పట్ల రాగం పుట్టించుకోను, అప్రియమైన వాటి పట్ల ద్వేషం పుట్టించుకోను. నా మనస్సును రాగద్వేషాల నుండి కాపాడుకుంటున్నానని అంటాడు. మంచి పనే చేస్తున్నావు నాయనా, కాని నీవు దేనిని కాపాడుకుంటున్నావు? మనస్సు పైపై భాగాన్నే కదా, కాన్షియస్ మైండ్ అనబడే ఊపరితల చిత్తానే కాపాడుతున్నావు. మనస్సులోని పరిమితమైన కొంత భాగాన్ని మాత్రమే కాపాడుకుంటున్నావు సుమా. కాని మనస్సులోని పెద్దభాగమైన అంతర్మనస్సు మాటేమిటి? అందులో ఏమి జరుగుతున్నదో నీకైతే తెలియడం లేదు కదా. అంతర్ముఖుడవై లోపల ఏమి జరుగుతున్నదో తెలుసుకున్నప్పుడు గ్రహిస్తావు, అరే లోపల జరిగే ప్రతిక్రియ వల్ల నేను ప్రతిక్షణం రాగాన్నో ద్వేషాన్నో జనింపజేసుకుంటూనే ఉన్నాను. మనస్సులోని పెద్దభాగమైన అంతర్మనస్సును కూడా రాగద్వేషాల నుండి కాపాడితేనే నా ప్రయత్నం ఫలిస్తుంది. లేకపోతే నేను 1000 ప్రయత్నాలు చేసినా ఫలితముండదని విపశ్యన చేస్తే బాగా తెలుస్తుంది. ఈ అంతర్మనస్సుకు ప్రతిక్షణం శరీరంలో కలిగే సంవేదనలు అనుభూతికి వస్తుంటాయి. వాటిని మంచివనుకొని రాగం జనింపజేయడం, చెడ్డవనుకొని ద్వేషం జనింపజేయడం దీని అలవాటుగా తయారైంది. దాని ఈ స్వభావ బంధంలో చిక్కుకుపోయాం. ఈ స్వభావపు సంకెళ్ల నుండి బయటపడనంతవరకు మనం రాగవిముక్తులం కాలేం, ద్వేష విముక్తులము కాలేం. ఇలా సాధకునికి విషయమంతా అర్థమవుతుంది. మరొక విషయం కూడా అర్థమవుతుంది. మనస్సును ఏకాగ్రం చేసుకోవడానికి నేను ఆలంబనగా ఎంచుకున్న శ్వాస సార్వజనీనమైనది, దానికి ఏ సాంప్రదాయంతోనూ సంబంధం లేదు. అన్ని సాంప్రదాయాల వారు, అన్ని దేశ ప్రాంతాల వారు దీనిని ఆధారం చేసుకుని తమ మనస్సును ఏకాగ్రం చేసుకోగలరు. శ్వాసను హిందూ శ్వాస అని గాని, ముస్లిం శ్వాస అని గాని, బౌద్ధ శ్వాస అని గాని, జైన శ్వాస అని గాని, సిక్కు శ్వాస అని గాని అనలేము. ప్రకృతి సిద్ధమైన శ్వాస, స్వాభావికమైన శ్వాస, సహజమైన శ్వాస ఎలా వస్తున్నదో ఎలా పోతున్నదో దాన్నే మనం ఆలంబనగా తీసుకున్నాం. ఇది ప్రకృతి సంబంధమైన విషయం, విశ్వవిధానానికి చెందిన విషయం. అందరికీ ఇది ఆమోదయోగ్యమైనది, అందరికీ ఇది వర్తిస్తుంది, దాన్నే మనం చూస్తున్నాం. అదేవిధంగా ముందుకు సాగి రేపు విపశ్యన చేసినప్పుడు సహజమైన స్వాభావికమైన శారీరక సంవేదనల్ని మనం చూస్తాం. ఇది కూడా సార్వజనీనమైన ఆలంబనే. అన్ని సాంప్రదాయాల వారు, అన్ని దేశ ప్రాంతాల వారు వీటిని ఆధారం చేసుకుని తమ మనస్సును నిర్మలం చేసుకోగలరు. ఏ సంవేదనను, ఇది హిందూ సంవేదన, ఇది ముస్లిం సంవేదన, ఇది బౌద్ధ సంవేదన, ఇది జైన సంవేదన, ఇది సిక్కు సంవేదన అని ఎలా అనగలం చెప్పండి? ఇది కూడా స్వాభావికంగా ప్రతి ఒక్కరి శరీరంలో కలిగే విషయమే కదా. కాబట్టి అందరూ దీనిని స్వీకరించగలుగుతారు, వాటినే మనం చూస్తాం. ప్రతిక్షణం శరీరంలో సంవేదనలు కలుగుతూ ఉంటాయి. ఇది శరీరం యొక్క స్వాభావిక ధర్మం. ఒకప్పుడు వేడి కలుగుతుంది, ఒకప్పుడు దురద కలుగుతుంది, ఒకప్పుడు గగుర్పాటు కలుగుతుంది, ఒకప్పుడు చెమట పడుతుంది. ఒక్కొక్కసారి ఎంతో ప్రియమైన సంవేదన కలిగి ఒళ్లంతా పులకరించిపోతుంది. ఒక్కోసారి ఎంతో అప్రియమైన నొప్పులు కలిగి బాధగా అనిపిస్తుంది. ఇలా రకరకాల సంవేదనలు కలుగుతూనే ఉంటాయి. ఇందులో హిందుత్వమేముంది, క్రైస్తవమేముంది, బౌద్ధమేముంది? సహజమైన విషయం, స్వాభావికమైన విషయం, సార్వజనీనమైన విషయం. స్పృహ లేనట్లయితే ఈ సంవేదనలను పట్టుకొని రాగం జనింపజేస్తాం, ద్వేషం జనింపజేస్తాం, వ్యాకుల పడిపోతాం. రాగం జనింపజేసినా, ద్వేషం జనింపజేసినా, ఏ వికారాన్ని జనింపజేసినా ప్రకృతి ఊరుకోదు, శిక్షిస్తుంది. ఇది దాని నియమం. కాబట్టి నాయనా, ఈ సాంప్రదాయాల మాటలన్నీ ఉత్త పనికిమాలినవే. వీటితో ధర్మానికి ఏ సంబంధమూ లేదు. ధర్మం ఎల్లప్పుడూ ఒక్క విషయం మీదనే స్థిరమై ఉంటుంది. అది అందరికీ వర్తిస్తుంది. అందరికి వర్తిస్తేనే అది ధర్మం. ఏ కొద్దిమందికో వర్తించేది ధర్మం కాదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రకృతి నియమాన్ని ధర్మంగా స్వీకరిస్తాడో అప్పుడతనికి ధర్మవంతుడైపోవడం సులువైపోతుంది. సులువైపోవడమంటే ఇప్పుడిక అతడు సరైన మార్గాన్ని చేపట్టాడు అని అర్థం. ధర్మమార్గంలో నడిచే వ్యక్తి ఎంతో శ్రమించవలసి ఉంటుంది, ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. ప్రకృతి నియమాన్ని స్వీకరించి దానికి అనుగుణంగా జీవిస్తూ ధర్మవంతుడవడం అంత సులభమైన పని కాదు. ఎంతో పట్టుదలతో కృషి చేయవలసి ఉంటుంది. ఏ గుడికో ప్రార్థనాస్థనాలకో వెళ్ళి శిరస్సు వంచి ప్రార్థనలు చేయడం సులభం. ఉదయము సాయంత్రం రెండు పూటలు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తారు. క్రమం తప్పకుండా ఉదయముక కర్మకాండ, సాయంత్రముక కర్మకాండ చేయడం, జపమాలతో జపం చేయడం, ధర్మగ్రంథాల పారాయణం చేయడం, వ్రత ఉపవాసాలు చేయడం, పరంపర ప్రకారం వస్త్రధారణ చేయడం, ఇవన్నీ చేయడం ఎంతో సులువైన పని. కాని అంతర్మనస్సు అట్టడుగు వరకు వెళ్ళి రాగానికి చెందిన వేర్లను తొలగించుకోవడం, ద్వేషానికి చెందిన వేర్లను తొలగించుకోవడం చాలా కష్టమైన పని. ఎంత కష్టమైన పని అయినా సరైన దారైతే దొరికింది కదా. ఈ పని చేయడానికి ఈ దారి తప్ప మరో దారి లేదు. నా సాంప్రదాయం, నా దార్శనిక మాన్యత అంటూ 1000 మాటలు మాట్లాడినా, అందులోనూ పడి జీవితమంతా గడిపివేసినా ఫలితం ఏమీ ఉండదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు జీవితమంతా వృధాగా పోగొట్టుకోవడమే జరుగుతుంది. ఈ విషయం మీకు బాగా అర్థం కావాలి. నేను నా వికారాల నుండి విముక్తి పొందాలి, రాగం నుండి విముక్తి పొందాలి, ద్వేషం నుండి విముక్తి పొందాలి. దీనికోసం నా అంతర్మనస్సు లోతుల్లో పాతుకుపోయి ఉన్న రాగద్వేషాల వేర్లను పెళ్లగించి వేయవలసి ఉంది. ఇది కష్టమైన పనే. అయినా వికారాల నుండి పూర్తిగా విముక్తి పొందడానికి ఇదొక్కటే మార్గం. కాబట్టి ఎంత కష్టమైన పనైనా సరే నేను చేసి తీరవలసిందే. అప్పుడే నాకు స్థిరమైన శాంతి సుఖాలు లభిస్తాయి. నాలో వికారాల రాశి ఎలా ఉన్నది అలాగే ఉండాలి. నాలో రాగం కలుగుతుంది, ద్వేషం కలుగుతుంది, భయం కలుగుతుంది, అహంకారం కలుగుతుంది, ఏదో వికారం కలుగుతూనే ఉంది. అయినా నేను వ్యాకులపడరాదు, ప్రకృతి నన్ను దండించరాదు, నా మీద ఎవరో దయచూపాలి, ప్రకృతి విధించే దండన నుండి నన్ను కాపాడాలి, నేను సుఖశాంతులు అనుభవించాలని అనుకుంటే ఇది జరిగే పనేనా చెప్పండి? ఈ విషయం ఎంత త్వరగా అర్థమైతే అంత మేలు జరుగుతుంది. మనస్సులో వికారం జనిస్తే వ్యాకులత కలుగుతుంది. నేను వికారాన్ని పుట్టించుకున్నాను కనుక వ్యాకులతకు గురవుతున్నాను. ఇలా వ్యాకుల పడుతూ జీవించడం నాకు బాగనిపించదు. ఈ వ్యాకులత నుండి బయటపడాలంటే నేను నాలోని వికారాల నుండి విడుదల పొందాలి. వికారాల నుండి విడుదల పొందాలంటే అవి ఎక్కడ పుడుతున్నాయో, ఎక్కడ ఆరంభమవుతున్నాయో అక్కడికి చేరుకోవాలి. వికారాలు సంవేదనల ఆధారంగా పుడుతున్నాయి. సంవేదన సుఖదంగా అనిపిస్తే నా మనసులో రాగానికి చెందిన వికారం పుడుతుంది. సంవేదన దుఃఖదంగా అనిపిస్తే నా మనస్సులో ద్వేషానికి చెందిన వికారం పుడుతుంది. కాబట్టి ఈ సంవేదన అనుభూతికి వస్తున్న చోటుకు చేరుకొని అక్కడ నేను బ్రేకు వేయాలి, అక్కడే దానిని ఆపివేయాలి. అప్పుడిక సంవేదన సుఖదమైనా నాలో రాగం జనించదు, సంవేదన దుఃఖదమైనా నాలో ద్వేషం జనించదు. ఇలా నేను వికారాల నుండి విముక్తి పొందగలుగుతాను. వికారాల నుండి విముక్తి కలిగిందంటే నేను వ్యాకులత నుండి విముక్తి పొందుతాను, సుఖశాంతుల జీవితం జీవించగలుగుతాను. వికారాలు ఎంతెంత తొలగిపోతే అంతంత సుఖశాంతులు నాకు లభిస్తాయి అని తెలుసుకుంటాడు. ఇది మనస్సు పైపై భాగాన్ని, పరిమిత చిత్తాన్ని, ఈ విషయం మీదనో ఆ విషయం మీదనో, ఈ కాల్పనిక భ్రమలోనో ఆల్ కాల్పనిక భ్రమలోనో పెట్టి బాగుపరిచే పని కాదు. మనస్సును కూకటి వేర్ల వరకు పూర్తిగా బాగుపరిచే పని. ఒక చెట్టు వేర్లు పాడైయుంటే ఆ చెట్టు ఎలా పలపుష్పాలతో కలకల్లాడుతూ ఉండగలదు? పైపైన మనం ఎన్ని మందులు కొట్టి ఎన్ని ఎరువులు వేసి దాన్ని బాగుచేయాలనుకున్నా ఫలితం ఉండదు. ఎందుకంటే వేర్లు పాడై ఉన్నాయి, వేర్లకు పురుగులు పట్టాయి. కాబట్టి మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ చెట్టు ఆరోగ్యంగా ఉండలేదు. వేర్లు బాగుపడ్డాయంటే చెట్టు దానికదే బాగైపోతుంది, ఫలపుష్పాలతో కలకలలాడుతుంది. కాబట్టి మన అంతర్మనస్సు బాగుపడితే, ఆరోగ్యవంతంగా తయారైతే ఊపరితల మనస్సు కూడా బాగుపడిపోతుంది. పూర్తి మనస్సు ఆరోగ్యవంతంగా తయారైపోతుంది. మనం స్థిరమైన సుఖశాంతులను అనుభవిస్తాం. కాబట్టి మనస్సు లోపలి వేర్ల వరకు చేరుకొని అక్కడ దానిని బాగుపరచాలి. అక్కడ వికారాల నుండి విడుదల పొందాలి. మనం చేస్తున్నదంతా ఈ పనే. పంచశీలాలను గ్రహించి శీల సదాచారాలను పాటిస్తున్నాం. సార్వజనీనమైన శ్వాస ఆధారంగా మనస్సును ఏకాగ్రం చేస్తున్నాం. రేపు విపశ్యనలో అడుగుపెట్టి సార్వజనీనమైన శరీర సంవేదనలను ఆధారం చేసుకుని మనస్సును నిర్మలం చేసుకునే పని చేస్తాం. ఇదంతా ప్రకృతి నియమానికి సంబంధించింది కదా. ప్రకృతి నియమానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకునే పని చేస్తున్నాం. ఇప్పుడిక మనల్ని హిందువని అనుకున్నా, బౌద్ధుడని అనుకున్నా, జైనుడని అనుకున్నా, ముస్లిం అని అనుకున్నా, క్రైస్తవుడని అనుకున్నా, సిక్కునని అనుకున్నా, ఏ పేరుతో పిలుచుకున్నా పర్వాలేదు. ఫలానా పరివారంలో, ఫలానా సమాజంలో పుట్టి పెరిగాను కాబట్టి నేను ఈ లేబుళ్లను ధరించాను అంతేగాని వీటికి ధర్మంతో ఏ సంబంధమూ లేదు. పేరులో ఏముంది? ఒక సాంప్రదాయంలో, సమాజంలోని ఒక కుల వ్యవస్థలో పుట్టి పెరిగినందువల్ల ఈ పేరునో ఆ పేరునో పెట్టుకొని తిరుగుతున్నాను. నా సాంప్రదాయం వారు, నా సమాజం వారు ఏవో కొన్ని కర్మకాండలు చేస్తుంటారు. వారి మనస్సు నొప్పించకూడదు కాబట్టి నేను వారితో పాల్గొంటాను. కాని ధర్మానికి వీటితో ఎలాంటి సంబంధమూ లేదన్న విషయం గ్రహించాను అని బాగా అర్థం చేసుకుంటాడు. ధర్మం ఒకే విషయం మీద పనిచేస్తుంది. నీవు నీ మనస్సును మలినపరుచుకోకుండా దానిని నిర్మలం చేసుకుంటున్నావా లేదా? చేసుకుంటున్నట్లయితే నీవు ధర్మ మార్గంలో నడుస్తున్నావు. ఎందుకంటే ప్రకృతిది ఒకే నియమం. మనసులో వికారాలను జడింపజేసుకుని దానిని మలినపరుచుకుంటే తప్పనిసరిగా శిక్షిస్తుంది, వ్యాకులపరుస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్న సాధకుడు అప్రమత్తంగా ఉండడం నేర్చుకుంటాడు. నేను నా మనస్సులో వికారాలు జనింపజేసుకోకుండా ఉంటే ప్రకృతి నన్ను శిక్షించదు, నన్ను వ్యాకులతకు గురిచేయదు. సరికదా? ఇలాంటప్పుడు ప్రకృతి నన్ను సత్కరిస్తుంది కూడా. లోపల ఎంతో సుఖశాంతులు నెలకొనేలా చేస్తుంది. ఇదే ప్రకృతి నియమం. ఈ విషయం అందరికీ వర్తిస్తుంది. మనస్సును వికారాల నుండి విముక్తం చేసి దానిని వికార విహీనం చేయడమే ప్రకృతి నియమాన్ని పాటించడం. ఇదే ధర్మం. కాబట్టి నేను నా మనస్సును నిర్మలం చేసుకోవడానికి ఏ ఏ పనులు చేస్తున్నానో అవన్నీ ధర్మవంతమైన పనులే. ఇవి కాకుండా మిగిలిన ఇతర పనులు నేను సమాజ సమతుల్యతను కాపాడడం కోసం చేస్తున్నాను. కొన్ని సాంప్రదాయ పనులు చేయక తప్పదు కాబట్టి చేస్తున్నాను. కాని సార్వజనీన ధర్మంతో వీటికి ఏమాత్రం సంబంధం లేదు అని చక్కని అవగాహన కలిగి ఉంటాడు. విషయమేమిటంటే, కొన్ని సాంప్రదాయ పనులు, కర్మకాండలు పైపై చిత్తాన్ని బాగుపరిచి మనస్సును శాంతపరుస్తాయి. కాని ఇవి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయే కాని మనస్సు లోతులను బాగుపరచవు. ఎందుకంటే వీటి ద్వారా మనం ఊపరితల చిత్తాన్ని బాగుపరుచుకోగలం. అంతర్మనస్సు లోతుల వరకు చేరుకొని వేర్ల స్థాయిలో వికారాలను తొలగించుకోలేం. పైగా ఇలా చేసి సంతృప్తి చెందడం వల్ల మనస్సు లోతులకు వెళ్లేదారిలో అడ్డుగోడను కట్టేసుకుంటాం. కాబట్టి విపశ్యన సాధకుడు క్రమక్రమంగా ఈ విషయాన్ని కూడా గ్రహిస్తాడు. అరే, సంవేదనను ఆధారం చేసుకుని నేను పైమనస్సు, అంతర్మనస్సు మధ్య ఉన్న అడ్డుగోడను కూల్చివేసి మనస్సు లోపలికి వెళ్ళి మార్గాన్ని సుగమం చేసుకోవాలి. అక్కడ ఉత్పన్నమయ్యే వికారాలను వేర్లతో సహా తొలగించుకొని మనస్సును నిర్మలం చేసుకోవాలి. ప్రతిక్షణం ఏదో ఒక విషయాన్ని పట్టుకొని ప్రతిక్రియ చేస్తూ ఉండే నా ఈ స్వభావాన్ని మార్చుకోవలసి ఉంది. ఈ సాంప్రదాయపు జంజాటంలో పడిపోతే ఈ పనిచేయడం కష్టమైపోతుందని తెలుసుకుంటాడు. విపశ్యన సాధన చేసేవారికి ఈ విషయం తొందరగానే అర్థమవ్వాలి. అలా కానప్పుడు సాధన సరిగ్గా చేయడంలేదని తెలుసుకోవాలి. మీరంతా ఈ 3 రోజుల సాధన చేద్దామని వచ్చారు, కాబట్టి బాగా అర్థం చేసుకోండి. ఈ మార్గాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సాధన చేస్తున్నానా లేక విపశ్యన పేరుతో నన్ను నేను మోసపుచ్చుకుంటున్నానా అని ప్రతి ఒక్కరూ తనను తాను పరీక్షించి చూసుకోవాలి. సాంప్రదాయ విషయాలను పట్టుకొని మోసపుచ్చుకుంటున్నట్లు విపశ్యనను కూడా ఒక సాంప్రదాయ విషయంగా, ఒక కర్మకాండగా చేసుకొని మోసపుచ్చుకోకండి. ఫలానా గుడికి వెళ్ళాం, ఫలానా ప్రార్థనాలయానికి వెళ్ళాం, ఫలానా బౌద్ధారామానికి వెళ్ళాం, ఫలానా తీర్థయాత్రకు వెళ్ళాం, ఇది చేశాం అది చేశాం, మేమెంతో ధర్మవంతులమైపోయాం అన్నట్లుగానే 3 రోజుల విపశ్యన శిబిరానికి వెళ్ళాము, 10 రోజుల విపశ్యన శిబిరానికి వెళ్ళాము, ఇలాంటి సంవేదన చూశాము, అలాంటి సంవేదన చూశాము, కాబట్టి మేమెంతో ధర్మవంతులమైపోవాలని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే సుమా. అసలు మనం ఈ సంవేదనలు ఎందుకు చూస్తున్నాము? వాటి మార్పు చెందే స్వభావాన్ని అనుభూతి ద్వారా తెలుసుకొని మనలో అనిత్యబోధ జాగృతం చేసుకోవడానికి. ఇది అనిత్యమైనదే కదా, ఎంత సుఖదమైనదైనా సరే అనిత్యమైనదే, ఎల్లకాలం ఉండేది కాదు, చూస్తూ చూస్తూ నశించిపోతుంది, మారిపోతుంది. కాబట్టి దీని పట్ల రాగం పుట్టించుకోం. ఎంత దుఃఖదమైనా సరే అనిత్యమైనదే కదా, ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, మార్పు చెందుతూ ఉంటుంది, ఎంతో కొంత సమయానికి క్షీణించిపోతుంది, నశించిపోతుంది. కాబట్టి దీని పట్ల ద్వేషం జనింపజేసుకోం. సంవేదన ఎలాంటిదైనా బాగుందనుకొని రాగం పుట్టించుకోం. సంవేదన ఎలాంటిదైనా బాధగా ఉందనుకొని ద్వేషం పుట్టించుకోం. ఇలాంటి అవగాహన మీలో కలుగుతున్నదంటేనే మీకు విపశ్యన అర్థమైంది, లేకపోతే అర్థం కాలేదు. శిబిరాల మీద శిబిరాలు చేస్తున్న కొందరు వెర్రివాళ్లను చూస్తుంటాం. వాళ్ళు ఎంతసేపు ఒకే విషయం కోసం వెంపర్లాడుతుంటారు. ఈ దుఃఖ సంవేదనలన్నీ పోయి మాకు సుఖ సంవేదనలు ఎప్పుడొస్తాయి అని ఒకటే ఆరాట పడుతుంటారు. అప్పుడప్పుడు వచ్చి మాతో అంటుంటారు, వేరేవారికి ధారాప్రవాహం లభించింది, నాకైతే ఇంతవరకు ధారాప్రవాహం దొరకలేదు. ఇతర సాధకులు తమకు ఎంతో ఆనందం కలిగిందని అంటున్నారు, నాకు మాత్రం ఆనందం కలగడం లేదు, నా నొప్పులింకా పోలేదు, ఏం చేయాలో చెప్పండి అంటూ వాపోతుంటారు. అరే, నీవు ఉపశమనం చేస్తున్నావా లేక సుఖద సంవేదన కోసం వెతుకులాడుతున్నావా? ఆనందానుభవం కోసం వెంపర్లాడుతున్నట్లయితే విపశ్యన ఏం చేస్తున్నట్లు? సాధన సరిగ్గా అర్థం కాకపోతే ఇలా తప్పుదారిలో పడిపోతుంటారు. ఇలాంటి సంవేదన కలిగితే దాన్నెలా తొలగించుకోవాలి, అలాంటి సంవేదన కలిగితే దాన్నెలా నిలిపించుకోవాలి అని తపన పడుతూ సమయాన్ని వృధా చేసుకుంటారు. దుఃఖద సంవేదన కలిగితే అయిష్టంతో దాన్ని ఎలా దూరం చేసుకోవాలని అనుకోవడమే ద్వేషం కదా. సుఖద సంవేదన కలిగితే ఇష్టంతో దాన్నెలా నిలుపుకోవాలని అనుకోవడమే రాగం కదా. వీటి నుండి బయటపడడానికే కదా సాధన చేస్తున్నావు. కాని నీవు చేస్తున్నదేమిటి? 3 రోజుల శిబిరానికి వచ్చారు, ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి. రేపు విపశ్యన మొదలుపెట్టినప్పుడు సంవేదనలను గమనిస్తున్నాననే సాకుతో సంవేదనల ఆట ఆడకండి సుమా. ఒక రకమైన సంవేదన కలగగానే సంతోషంతో గంతులేయడం, అరే చూడు నాకెలాంటి సంవేదన కలిగిందో అని ఉబ్బి తబ్బిబ్బైపోవడం, మరొక రకమైన సంవేదన కలగగానే నిస్పృహతో కృంగిపోవడం, నిరాశపడడం, అబ్బా ఇదేం సంవేదనరా నాయనా, ఎంత బాధగా ఉంది, ఇది పోనే పోవడం లేదు, ఇలా అనుకుంటుంటే తమ్ముడూ నీవు విపశ్యన చేయడం లేదు, ఏమాత్రం చేయడం లేదు, సాధన నీకు అర్థమే కాలేదు సుమా. మీలో ఎవరైనా ఇలాంటి పొరపాటు చేస్తుంటే దాన్నుండి బయటపడండి. రేపు సంవేదనలను గమనించే పని చేస్తున్నప్పుడు అన్ని సంవేదనలు పుడుతుంటాయి, నశించిపోతుంటాయి. సుఖదమైనవైనా అనిత్యమైనవే, దుఃఖదమైనవైనా అనిత్యమైనవి. ఈ విషయం స్వయంగా అనుభూతిపరంగా తెలుసుకోండి. ఏ గురువుగారు చెప్పారనో, ఏ బుద్ధ భగవానుడు చెప్పాడనో, లేక ఏ శాస్త్రంలోనో ఉందనో నమ్మకండి సుమా. స్వయంగా అనుభవంతో తెలుసుకోండి. మన పనంతా తటస్థంగా ఉండి గమనించడమే, కేవలం గమనించడమే. చూస్తూ చూస్తూ అది మారిపోతుంది. మార్పు చెందడం దాని స్వభావం. పుట్టడం నశించడం, పుట్టడం నశించడం, ఇదే దాని స్వభావం. అనిత్యమైనది అనిత్యమైనది. ఏది అనిత్యమో దాని పట్ల రాగమెందుకు కలిగించుకోవాలి? ఏది అనిత్యమో దాని పట్ల ద్వేషమెందుకు కలిగించుకోవాలి? ఈ అవగాహనతో ఉంటేనే సాధన సరిగ్గా చేస్తున్నామని గ్రహించండి. ఇలా కాకుండా దుఃఖ సంవేదన రాగానే ఇది దూరం కావాలి, త్వరగా దీన్ని తొలగించుకోవాలని గాని, సుఖ సంవేదన రాగానే ఇది ఇలాగే నిలిచుండాలి, దీనిని ఇలాగే నిలిపి ఉంచుకోవాలి అని ఆరాట పడుతున్నారంటే విపశ్చన చేయడం లేదని తెలుసుకోండి. అంతర్మనస్సు లోలోతుల వరకు వికారాలు పుట్టించుకోకుండా ఉండడం ఎలాగో మనమిప్పుడు నేర్చుకున్నాం. అంటే మనం ప్రకృతి నియమానుసారంగా నడుస్తున్నాం, ధర్మానుసారంగా నడుస్తున్నాం. విపశ్చన సాధకుడు ప్రకృతి నియమానికి సాంప్రదాయంతో గాని, సాంప్రదాయపు కర్మకాండలతో గాని ఎలాంటి సంబంధమూ లేదని చక్కగా అర్థం చేసుకుంటాడు. దానితో క్రమంగా సాంప్రదాయాల జంజాటం నుండి బయటపడిపోతాడు. ఇదే విధంగా కులతత్వం నుండి కూడా బయటపడతాడు. ఏ కులంవాడైతే ఏముంది, ప్రకృతి ముందు అందరూ సమానులే. బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా తనలో రాగం పుట్టించుకున్నాడంటే, తనలో ద్వేషం పుట్టించుకున్నాడంటే శిక్షకు గురి కావలసిందే. ఈ విషయంలో ప్రకృతి ఎవరిపట్ల కూడా పక్షపాతం చూపించదు. అలాగే ప్రాంతీయ తత్వాలు కూడా. నేను పంజాబీని, నేను రాజస్థానీని, నేను బెంగాలీని, నేను గుజరాతీని, నేను మరాఠను, ఇది నా ప్రాంతం, నీది ఆ ప్రాంతం, ఏమిటి నాయనా తేడా ఏముంది? నీవు బెంగాలీవని ప్రకృతి నిన్ను వదిలేస్తుందా? గుజరాతీవని ప్రకృతి నిన్ను వదిలేస్తుందా? ఈ ప్రాంతం వాడినని, ఆ ప్రాంతం వాడివని ప్రకృతి నిన్ను వదిలివేయదు కదా. వికారం పుట్టించుకున్నావంటే శిక్ష విధించి తీరుతుంది. నీకు పడే శిక్షలో హెచ్చుతగ్గులు ఏమీ ఉండవు. నీవు ఏ సాంప్రదాయం వాడివైనా, ఏ కులం వాడివైనా, ఏ ప్రాంతం వాడివైనా వికారం పుట్టించుకుంటే ప్రకృతి విధించే శిక్షకు గురికాక తప్పదు. శిక్ష నుండి నీవు కాపాడుకోవాలనుకుంటే వికారం పుట్టించుకోరాదు. మరో గత్యంతరం లేదు సుమా. సాధకునికి ఇలా విషయం బోధపడుతూ, ఈ సాంప్రదాయవాదాలు, కులవాదాలు, ప్రాంతీయవాదాలు అన్నీ పనికిమాలిన మాటలని అర్థమవుతుంది. ప్రకృతి నియమమే ధర్మమని, ధర్మం సార్వజనీనమైందని అర్థమవుతుంది. నేను వ్యాకులతకు దూరంగా సుఖశాంతుల జీవితం జీవించాలంటే సార్వజనీనమైన ధర్మాన్ని ఆచరించాలి. ప్రకృతి నియమాలకు అనుగుణంగా నా జీవితాన్ని మలుచుకోవాలి. అంతర్మనస్సు లోలోతుల నుండి వికారాలను తొలగించుకోవాలి. అంతర్మనస్సు లోతుల వరకు సమతలో పుష్టి చెందాలి అని తెలిసిపోతుంది. ఈ విషయం అర్థమైందంటే చాలు, సాధకుడు ముందుకు పురోగమిస్తూనే ఉంటాడు. పరిపక్వం చెందడానికి సమయం పట్టినా పర్వాలేదు. విషయం బోధపడింది కదా, మార్గం సరిగ్గా పట్టుపడింది కదా. అడుగడుగు ముందుకు వేస్తూ అంతిమ లక్ష్యాన్ని తప్పక చేరుకుంటాడు. ఎన్నెన్ని అడుగులు వేస్తే అన్నెన్ని అడుగులు ముక్తికి దగ్గరవుతాడు. ఈ 3 రోజుల లఘుశిబిరంలో ఈమాత్రం విషయం అర్థమైనా చాలు, ధర్మ మార్గంలో ఎంతో విజయం సాధించిన వాళ్లవుతారు. ఈరోజు ఆనాపానాతో చేసిన సమాధి అభ్యాసం రేపు మనకు ఎంతో బలాన్నిస్తుంది. అంతర్మనస్సు లోపల బాగా లోతుల వరకు సంవేదనలు తెలుసుకుంటాం. పాత అలవాటు కారణంగా ఏ విధంగా ఈ సంవేదన పట్ల రాగం జనింపజేసుకుంటున్నామో, ద్వేషం జనింపజేసుకుంటున్నామో తెలుసుకోగలుగుతాం. ఈ అలవాటు నుండి బయటపడే ప్రయత్నం చేయడం మొదలు పెడతాం. ఒక్కసారిగా పర్ఫెక్ట్ అయిపోతామని కాదు, కానీ ప్రయత్నం మొదలవుతుంది. ఇప్పటి వరకు అంతంత మాత్రం ప్రయత్నం జరిగేది. ఈ 3 రోజుల శిబిరం నుండి మరింత బలాన్ని సమకూర్చుకొని వెళతారు. సంవేదనల పట్ల రాగ ప్రతిక్రియ గాని ద్వేష ప్రతిక్రియ గాని జరగనే జరగనివ్వను. అనిత్యబోధ ఆధారంగా సమతలోనే స్థిరపడతాను, నా మనస్సును బాగా బలపరచుకుంటాను అని మరింత గట్టిగా ప్రయత్నం చేస్తారు. ఇలా జరిగిందంటే చాలు, ఈ లఘు శిబిరానికి రావడం ఎంతో సార్థకమైపోతుంది, ఎంతో శుభదాయకమైపోతుంది, ఎంతో మేలు చేకూరుస్తుంది. ధర్మ మార్గంలో ఎవరు నడిచినా మేలునే సమకూర్చుకుంటారు, శుభాన్నే సమకూర్చుకుంటారు, స్వస్తిముక్తిని సాధిస్తారు. ఎవరెవరు ఈ లఘు శిబిరానికి వచ్చారో అందరూ ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకుందురుగాక, ధర్మం యొక్క సారాన్ని అర్థం చేసుకుందురుగాక, సార్వజనీనమైన ధర్మ నియమాలను అర్థం చేసుకుందురుగాక, ఆ నియమాలకు అనుగుణంగా జీవితాలను మలుచుకుంటూ అన్ని వికారాల నుండి ముక్తి పొందుదురుగాక, అన్ని దుఃఖాల నుండి ముక్తి పొందుదురుగాక. అందరికీ శుభం జరగాలి, అందరికీ మేలు జరగాలి, అందరికీ స్వస్తిముక్తి కలగాలి.
విశ్రాంతి తీసుకోండి,
విశ్రాంతి తీసుకోండి.